ఆత్మలో అనేకత్వం లేదు, ఆత్మ ఒక్కటే, అది అద్వితీయం, దానికంటే వేరుగా ప్రపంచం అనేటువంటిది లేనే లేదు. లేకపోయినా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, అదే విద్య. స్వప్నం ఏ ప్రకారంగా అయితే స్వప్న సమయంలో ఉండి మెలకువలో లేదు అని తెలుస్తుందో, ఈ జాగ్రత్త కూడా జాగ్రత్త సమయంలో ఉండి మనం జ్ఞానావస్థకి చేరుకోవడంతో లేదని తెలుస్తుంది. కనుక యథార్థంగా లేదు, పారమార్థికంగా లేదు, వ్యావహారికంగా మాత్రమే ఉంది. ఈ విషయాన్ని రుజువు చేస్తూ సత్యంలో ఏకత్వం అనేకత్వం లేదు, అది ఏకమే అద్వయమే అని రాబోయేటువంటి 4 శ్లోకాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. 401వ శ్లోకం చూడండి. ద్రష్టృదర్శన దృశ్యాది భావశూన్యైక వస్తుని నిర్వికారే నిరాకారే ద్రష్టు దర్శన దృశ్య ఆది. ద్రష్టు అంటే చూచేవాడు, దర్శన అంటే చూడటం, దృశ్య అంటే చూడబడేటువంటిది. చూచేవాడు ఒకడు, చూడబడేటువంటి వస్తువు ఒకటి, చూడటం అనేటువంటి క్రియ ఒకటి. ఈ మొదలైనటువంటి భావశూన్య, భావాలు లేనటువంటి, అంటే చూచేవాడు, చూడబడేది, చూడటం అనేటువంటి భావాలు లేకుండా ఉండేటువంటి నిర్వికారే నిర్వికారమైనటువంటి, నిరాకారే నిరాకారమైనటువంటి, నిర్విశేషే ఏ విశేషాలు లేనటువంటి, ఏక వస్తు ఏకైక సత్యములో ద్విధా కుతః, భేదాలు ఎట్లా ఉంటాయి, ఉండవు అంటున్నారు. కాబట్టి ఆత్మ ఎలాంటిదో చెప్తున్నారు, నిర్వికారం నిరాకారం నిర్విశేషం, ఉన్నదంతా ఒక్కటే, ఏకైక వస్తు ఒకటే వస్తు. కాబట్టి ఇటువంటి దానిలో ఇక భేదాలు ఎట్లా ఉంటాయి, ఏ భేదాలు, ఇక్కడ త్రిపుటిని గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో. చూచేవాడు, చూడబడేది, చూడటం అనేటువంటి త్రిపుటి సాధారణంగా ఇప్పుడు మనందరికీ బాగా పరిచయమే. చూచేవాడు ఒకటి ఉంటున్నాడు, చూడబడేది ఒకటి ఉంటుంది, చూడటం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చూసేవాడివి, నీ ఎదురుగా ఉన్నవాడు చూడబడేవాడు, చూడటం. కాబట్టి 3 త్రిపుటి అని అంటారు. ఈ 3 ఆత్మలో మాత్రం ఉండవంటున్నారు. ఎందుకనంటే ఆత్మ ఒక్కటే కదా, ఆత్మ కంటే అన్యముగా రెండవది ఏమి లేదు కదా, రెండవది ఏదన్నా ఉంటే కదా చూడటం. ఒకటి చూచేది, ఒకటి చూడబడేది, రెండు ఎప్పుడుంటాయి, 2 అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ఇన్ని దేహాలు ఉన్నాయి కాబట్టి ఒకరినొకరు చూస్తూ ఉన్నారు, కానీ అసలు దేహాలు లేకుండా అంతా ఒక్కటే అనుకుంటే చూసేవాడు ఎవడు, చూడబడేది ఎవడు, కాబట్టి చూసేవాడు చూడబడేది ఉండదు. మరి అలాంటి విధంగా లేకపోతే ఇక చూడటం అనేటువంటి క్రియ మాత్రం ఎక్కడ ఉంటుంది, కనుక ఉండటానికి వీల్లేదు. అదే ఈ శ్లోకంలో చెప్తా ఉన్నటువంటి విషయం. జాగ్రత్త ప్రపంచంలో చూచేవాడు ఉన్నాడు, చూడబడేటువంటి దృశ్యం ఉంది, ఆ రెండింటికి మధ్య సంబంధంగా చూడటం అనేటువంటి క్రియ ఉంది. ఈ 3 త్రిపుటి అంటారు వేదాంతంలో. ఆత్మలో మాత్రం ఈ త్రిపుటి ఉండదు, ప్రపంచంలో ఈ త్రిపుటి ఉంది కానీ ఆత్మలో త్రిపుటి ఉండదు. ఎందుకని, ఎందుకననంటే ఆత్మ ఏకం అద్వయం నేహ నానాస్తి కించన, దానికన్నా వేరుగా రెండవది ఏది లేదు. మరి ఆత్మ అద్వయమై అఖండమై సర్వవ్యాపి అయి సూక్ష్మాతిసూక్ష్మమై ఒక్కటే అయి ఉంటే, అది తప్ప రెండవదేది లేకపోతే, మరి చూచేవాడెవరు, చూడబడేది ఎవరు? పైగా ఆత్మ అఖండం అన్నారు కాబట్టి ఖండించి 2 ముక్కలు తాత్కాలికంగా చేయడానికి కూడా వల్ల కాదు. 2 ముక్కలు కనుక చేస్తే ఓ ముక్క చూచేది, ఓ ముక్క చూడబడేది. కానీ ఆత్మ అట్లా ఖండించడానికి వీల్లేదే, అది అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఏకైక సత్యం. అది లేనటువంటి చోటే లేదు. దానికన్నా వేరుగా చూచేవాడు ఉండే వీల్లేదు. చూచేవాడు ఉన్నప్పుడే చూడబడేటువంటి దృశ్యం ఉంటుంది. కాబట్టి ద్రష్టృ దృశ్యం, ఇక్కడ ద్రష్టృ అంటే చూచేవాడు, అంటే ద్రష్ట చూచేవాడు, చూచేవాడు చూడబడేటువంటి దృశ్యం వేరువేరుగా ఉంటే చూడటం అనేటువంటి క్రియ కూడా ఉంటుంది, చూడటం అనేటువంటి ఒక పని ఉంటుంది. మరి ఆత్మేమో ద్రష్ట కాదు, ఆత్మేమో దృశ్యము కాదు, కనుక దర్శనం అనేటువంటిది లేదు, చూడటం అనేటువంటిది లేదు, అంటే త్రిపుటి ఉండదు. ఇలాంటి భావాలన్నీ కూడా ప్రపంచంలో కల్పించడమే సాధ్యం. ఎందుకనంటే ప్రపంచమే కల్పించబడింది, ప్రపంచం కల్పితం. కల్పిత ప్రపంచంలో ఈ త్రిపుటి కూడా కల్పించబడుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో దృశ్యాలు ఉన్నాయి, ప్రపంచంగా ప్రపంచంలో దృశ్యాలు ఉన్నాయి. ఆ దృశ్యాలను వేరుగా చూచేటువంటి వాళ్ళు ఉన్నారు. అందువల్ల చూడటం అనేటువంటి క్రియ కూడా ఉంటుంది. అందుకనే ఇక్కడ త్రిపుటి ఉన్నది అని అంట. ఇది మనకు బాగా పరిచయం. కానీ ఆత్మలో త్రిపుటి ఉండదు అనే దాన్ని జాగ్రత్తగా బుద్ధితో ఎంతో నిశితంగా ఆలోచించితే మాత్రమే అర్థమవుతుంది. త్రిపుటి లేదు అక్కడ, ఆత్మలో త్రిపుటి లేదు. ఎందుకని? ఉన్నదంతా ఒక్కటే. ఉన్నదంతా నీవే అయితే, ఇక రెండవది లేదు, నీకంటే వేరుగా ఎవరికి, ఉన్నదంతా నీవే. నీవు అని అంటే దేహం కూడా కాదు, అసలు అది కూడా లేదు. దేహం అంటే నేను దేహాన్ని చూస్తున్నానండి అంట, ఈ కన్ను దేహాన్ని చూస్తుందంట. కన్ను లేదు, దేహము లేదు, ఏ ఇంద్రియాలు లేవు, కేవలం నీవు మాత్రమే ఉన్నావు. సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యం. సరే, చైతన్యం చూచేది అనుకున్నాం, మరి చైతన్యం దేన్ని చూస్తుంది? దాన్నే చూడాలి. కాబట్టి ఉన్నది అదే, చూచేది అదే, చూడబడేది అదే, చూడటం అదే. అందుకని త్రిపుటి అనేటువంటిది ఇక్కడ లేదు. ఇక్కడ జాగ్రత్త అవస్థలో కానీ స్వప్నావస్థలో కానీ, జాగ్రత్త అవస్థలో జాగ్రత్త ప్రపంచం ఉంది, స్వప్నావస్థలో స్వప్న ప్రపంచం ఉంది. వాటిని చూడటానికి జాగ్రత్త అవస్థలో జాగ్రత్త పురుషుడు ఉన్నాడు, స్వప్నావస్థలో స్వప్న పురుషుడు ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు ద్రష్టలు అక్కడ. ఆ ప్రపంచాలేమో దృశ్యాలు. మరి రెండో అవస్థల్లో కూడా ఈ చూచేవాడి కంటే చూడబడేటువంటి దృశ్యం ఒకటి ఉంది, కాబట్టి చూడటం అనేటువంటి క్రియ కూడా ఉంది. మరి సుషుప్తుల సంగతి ఏమిటండి? సుషుప్తిలో ఏమీ లేదు. ఇదే జాగ్రత్తగా ఆలోచించాలి. సుషుప్తిలో త్రిపుటి లేదు. ఎందుకని? అక్కడ చూచేవాడు లేడు. అంటే అక్కడ ఎవరో నేనెవరో తెలియదు. చూడటానికి దృశ్యం ఏమైనా ఉందా? అది లేదు. మరి చూచేవాడు లేక దృశ్యము లేకపోతే చూడటం ఎక్కడ ఉంటుంది? లేదు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది మన సుషుప్తి స్థితిని అర్థం చేసుకుంటే చాలు. త్రిపుటి లేకుండా ఉండే స్థితి ఎలా ఉంటుందో మన సుషుప్తిని అవగాహన చేసుకుంటే చాలు. సుషుప్తి ఎట్లాగో పరమాత్మ కూడా అంతే. కాకపోతే ఒకటి తేడా ఉంది, మళ్ళీ అది కూడా చెప్పుకోకపోతే తేడా. సుషుప్తిలో తానెవరో తనకి తెలియదు, కానీ పరమాత్మ స్థితిలో తానెవరో తనకి తెలుసు. తానెవరో తనకి తెలుసు, తనకంటే వేరే ఏమీ లేదు. దేశం లేదు, ప్రపంచం లేదు, మనుషులు లేరు, జంతువులు లేవు, ఏమీ లేవు. అందువల్ల ఉన్నది ఒక్కటే. కాబట్టి ఇక చూడటము, చూచేవాడు, చూడబడ్డేది అంటూ రెండవది ఏమీ లేదు. అందుకనే ఆత్మలో త్రిపుటి లేదు కనుక భేదం లేదు. అందుకనే భిదాకుత అన్నారు. భేదం ఎట్లా ఉంటుంది ఆత్మలో? కారణం ఏమిటంటే ఆత్మ నిర్వికారం, వికారాలు లేనిది, నిరాకారం, ఆకారం లేనిది, నిర్విశేషం, విశేషాలు లేనిది. అందువల్ల ఆత్మలో ఏ రకమైనటువంటి భేదాలు ఉండటానికి వీల్లేదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ ఏకవస్తువైనటువంటి ఆత్మలో భేదాలు లేవని మరొక రెండు రుజువులు కూడా మనకి ఇవ్వబోతా ఉన్నారు తర్వాత శ్లోకాల్లో. 402వ శ్లోకాన్ని చూడండి. కల్పాన్నవ ఇవ అత్యంత, పరిపూర్ణైక వస్తుని,
పరిపూర్ణైక వస్తుని,
విదాకుతః కల్పార్ణవ ఇవ. ఆర్ణవం అంటే సముద్రం, కల్పార్ణం అంటే కల్పాంతంలో ఉండేటువంటి జలరాశి. ఇవ లాగా అంటే ప్రళయకాలంలో ఉన్నటువంటి జలరాశి లాగా అత్యంత పరిపూర్ణ ఏకవస్తుని, మిక్కిరి పరిపూర్ణమైనటువంటి ఏకైక సత్యములో ఏకైక సత్యంగా ఉన్నటువంటి నిర్వికార వికారాలు లేనటువంటి, నిరాకార ఆకారం లేనటువంటి, నిర్విశేష విశేషాలు లేనటువంటి సత్యములో దిదాకుత భేదాలు ఎట్లా ఉంటాయి అంటున్నారు. ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఏమిటంటే కల్పార్ణము. ఇదంతా దేనికనంటే మనం అర్థం చేసుకోవటానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే జాగ్రత్తగా గమనించాలి. మనకి ప్రపంచ అనుభవం మనకుంది, ఎందుకంటే ప్రపంచంలో మనమన్నా మనతో పాటు చాలామంది ఉన్నారు, వాళ్ళని మనం చూస్తూ ఉంటాం, మన వాళ్ళు చూస్తూ ఉంటారు. జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, కిరుగులు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి, కొండలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, వాటిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి చూడబడేది ఉంది, చూసేవాడు ఉన్నాడు, చూడటం అనేటువంటి క్రియ ఉంది. ఇది మనకు బాగా తెలుసు, ఇది మన మనసులో బాగా ముద్రపడిపోయింది, ఇది మన అనుభవంగా ఉంది. కానీ త్రిపుటి లేకుండా ఉండేటువంటి స్థితిని ఊహించుకోవడం కష్టంగా ఉంటుంది. ఆ త్రిపుటి లేకుండా ఊహించుకోవాలంటే మన యొక్క అనుభవం ఏమో సుషుప్తి. మరి ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? జలార్ణవ అని చెప్తున్నారు, లేదు కల్పార్ణవ అంటున్నారు. కల్ప ఆర్ణవ ఇవ అంటే ప్రళయకాలంలో జలరాశిలాగా అత్యంత పరిపూర్ణ ఏకవస్తుని, అత్యంత పరిపూర్ణమైనటువంటి ఏకవస్తు అయినటువంటి పరమాత్మ యందు విధాకృత భేదాలు ఎక్కడ. ఇక్కడ పరమాత్మను ఎట్లా పోలుస్తున్నారంటే కల్పార్ణవంతో పోలుస్తున్నారు. మనం సాధారణంగా సముద్రంతో పోలుస్తాం, ఎందుకంటే సముద్రం మధ్యలో కనుక మనం పోయి గొంతు వరకు కనుక మునిగి ఈ తలకాయ కనుక పైరు పెట్టి ఇట్లా కనుక తలకాయని కనుక ఇక్కడ కీలు కూడా కనుక ఒకటి తీసేస్తే ఇక్కడ ఒకటి ఉంది బంతి కింద కీలని, ఆ కీలు కనుక తీసేస్తే ఈ తలకాయ చుట్టూ తిరుగుద్ది హాయిగా, ఎవరైనా హాయిగా తిప్పుకోవచ్చు, ఊరికి అనవసరంగా మనిషి అంతా తిరగక్కర్లా, ఇదే తిరుగుద్ది. అట్లా కనుక తిప్పితే ఎటు చూసినా నీడే. కానీ ఒకవేళ నీ కంటికి కనుక దూరదృష్టి ఉందనుకోండి, అంటే కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి దాన్ని కూడా చూడగలిగే కెపాసిటీ ఉందనుకోండి, మాట వరుస కనుకున్నాం, అప్పుడు ఒడ్డు కూడా కనపడుద్ది, నేల కూడా కనపడుద్ది. అందుకని సముద్రాన్ని పోల్చడానికి వీలు లేదు. అందుకని ఇక్కడ ఏం చేశారంటే కల్పార్ణవ అన్నారు. కల్పాంతంలో జలప్రళయం వస్తుంది. అసలు కల్పం అంటే ఏమిటి? బ్రహ్మదేవుడి యొక్క పగలు. బ్రహ్మదేవుడి పగల్ని కల్పం అంటారు. మనకి నాలుగు యుగాలు ఉన్నాయి కదా, ఈ నాలుగు యుగాలు కలిపితే ఓ మహాయుగం అన్నారు. ఈ యుగాలు కూడా చాలా సంవత్సరాలు ఉంటాయి. చాలామంది ఏంటంటే కలియుగం అయిపోయిందని, కలియుగం అయిపోలేదు, వీళ్ళు అయిపోతారు, అయిపోయింది అన్నాళ్ళందరూ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే 432,000 సంవత్సరాలు కలియుగం ఆయుద్ధం, ఇప్పుడు 5,000 సంవత్సరాలు అయింది, ఇంకా 427,000 సంవత్సరాలు ఉంది. అందుకని దాని గురించి ఏం బాధలేదు, ఇంకా కలియుగంలో ఎన్నిసార్లు పుడతాం, ఎన్నిసార్లు పోతాం. ఈ 432,000 సంవత్సరాల కలియుగం ఉంటే దీనికి 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం ఉంది. మళ్ళీ 3 రెట్లు త్రేతాయుగం ఉంది, 12,96,000 సంవత్సరాలు. 4 రెట్లు కృతయుగం ఉంది, 17,28,000 సంవత్సరాలు. ఈ 4 కనుక కలిపితే 43,20,000 సంవత్సరాలు అవుతుంది ఈ మహాయుగం అంటారు. ఇలాంటి మహాయుగాలు 1,000 కనుక అయితే, అంటే 432 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మదేవుడి యొక్క పగలు, అది కల్పం. అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు పగలపూట అనమాట. మళ్ళీ రాత్రి పడుకొని ఉంటుంది, ప్రళయం అంటారు దాన్ని. ఇది ఇది కల్పం, అది ప్రళయం. ఇది పగలు, అది రాత్రి. మనమే పగలు రాత్రి అంటాం, ఆయనకైతేనేమో కల్పం ప్రళయం. కాబట్టి 864 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు. మరి అయితే ఈ కల్పం చివరి ఏం జరుగుద్దండి? కల్పం అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం? 43,20,000 సంవత్సరాల మహాయుగాలు 1,000, అంటే 432 కోట్ల సంవత్సరాలకి కల్పం అంతమైపోతుంది. ఆ కల్పం అంతమైపోయేటప్పుడు కొన్ని సంవత్సరాల పాటు వర్షం కురుస్తుంది. ఇప్పుడు కురవంటే కురవదు, ఇదంతా దాచిపెట్టుకుని అప్పుడు కురుస్తుంది. ఈ 432 కోట్ల సంవత్సరాల వర్షం దాచిపెట్టుకుని అప్పుడు కురుస్తుంది ఒక పరిమాణానికి. అందుకని కొన్ని సంవత్సరాల పాటు వర్షం కురుస్తుంది. ఇంకెవరు మిగులుతారు? ఎవరు మిగలరు. ఏముంటుంది? జలం ఉంటుంది. ఎంత ఉంటుందో తెలిసినా మనం మనకు కనిపించేటప్పుడు కొండలు పర్వతాలు అన్నీ మునిగిపోతాయి. తిరుపతి ఉండదు, శ్రీశైలం ఉండదు, ఇంకే పర్వతాలు ఉండవు. హిమాలయాలు కూడా మునిగిపోతాయి. హిమాలయాల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏదైతే ఉందో, ఏ కాంచనజంగా ఎవరెస్ట్ శిఖరం ఉందో అది మాత్రం కొద్ది గర్పుడుతుంది అంట. అంటే నీరు ఇప్పుడు దీన్ని ఏమంటారు, సముద్రం అంటారా? అంటారు, వీల్లేదు, జలార్ణవం. అందుకని ఈ జలార్ణవాన్ని కల్పార్ణవం, కల్పం తర్వాత వచ్చేటువంటి జలార్ణవం కనుక కల్పార్ణవం అంటారు. సముద్రం కనుకైతే ఒడ్డు ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చీరాల దగ్గరికి పోయామంటే ఇక్కడ ఒడ్డు కనపడుతుంది, మళ్ళీ అటుపక్క ఎక్కడో ఏ దేశంలోనో ఒడ్డు ఉంటుంది. అందుకని సముద్రానికైతే ఒడ్డుంది. ఇప్పుడు భారతదేశం, ప్రపంచం అంతా కూడా అనేకమైనటువంటి సముద్రాలు ఉన్నాయి. బంగాళాఖాతం అని, అరేబియా సముద్రం అని, హిందూ మహాసముద్రం అని, పసిఫిక్ మహాసముద్రం అని, అట్లాంటిక్ మహాసముద్రం అని, ఆర్కిటిక్ మహాసముద్రం, ఇంత సముద్రాలు ఉన్నాయి. ఈ సముద్రాల మధ్య అక్కడక్కడ కాస్త భూమి కూడా ఉంది. అట్టన్న భూమి ఇది. అంటే సముద్రం మూడు వంతులు సముద్రం ఉంటే ఒక వంతు భూమి ఉంది. మనం ఏమనుకుంటున్నామంటే భూమే పెద్దది, సముద్రం కొద్దిగా చిన్నదని మనం అనుకుంటాం. కానీ మూడు రెట్లు సముద్రం అంటే ఈ ప్రపంచం అంతా కూడా మూడు రెట్లు నీళ్లు, ఒక రెట్టు ఒక భాగం భూమి. అందుకని నీటి కదు. సరే, ఆ విషయం మనకు అనవసరం. ఎందుకంటే సముద్రం నీళ్ళు బతికావు కాబట్టి, అవి ఉప్పు నీళ్ళు కాబట్టి దప్పిని తెరవు, దప్పి గలిగిస్తూ ఉంటాయి కాబట్టి. అయితే ఈ కల్పం తర్వాత వచ్చేటువంటి ఆర్ణవం, ఈ జలరాశి ఎక్కడా నేల కనపడదు. నేల అనేటువంటిది లేదు. మొత్తం ప్రపంచం అంతా కూడా మునిగిపోద్ది. ఏ దేశం అన్న మిగులుద్దామని అనుకుంటారా? ఏ దేశం మిగలదు. అంత మొత్తం కూడా మునిగిపోద్ది, పూర్తిగా మునిగిపోద్ది. అందుకే చెప్తుంది, హిమాలయాల్లో ఎత్తైనటువంటి శిఖరం మాత్రమే కొద్దిగా కనపడుతూ ఉంటుంది. ఎక్కడ చూచినా జలమే. అందుకనే కల్పాంతంలోని జలార్ణవంతో పోలుస్తున్నారు ఇక్కడ పరమాత్మ. ఒక్కసారి దాన్ని కనుక మనం ఊహించుకుంటే అప్పుడు పరమాత్మను కూడా అక్కడ ఊహించుకోవచ్చు. పరమాత్మ కూడా ఎక్కడ ఒక్కరో చోటు కూడా లేకుండా మొత్తం, ఇక్కడ మాత్రం ఒక్కరో చోటు ఉండేది, హిమాలయాల్లో కొద్దిగా ఉంది, ఎక్కడో కాస్త చోటు. ఏమన్నా కావాలంటే దాని మీదకి ఎక్కొచ్చు. కాబట్టి మొత్తం నీరే ఎక్కడ చూసినా, మొత్తం ఆత్మే ఎక్కడ చూసినా ఆత్మే. కాబట్టి ఆత్మని ఇక్కడ జలార్ణవంతో పోలుస్తున్నారు, కల్పార్ణవంతో పోలుస్తున్నారు. ఇప్పుడేమో ఆత్మ అనేక రూపాల్లో ఉంది, మనుషులుగా ఉంది, జంతువులుగా ఉంది, పశువులుగా ఉంది, పక్షులుగా ఉంది, క్రిములుగా, కీటకాలుగా, చెట్లుగా, పుట్టలుగా, కొండలుగా, పర్వతాలుగా, నదులుగా, సముద్రాలుగా, ఇన్ని రూపాల్లో కనపడతా ఉంది ఆత్మ. ఇన్ని రూపాల్లో ఉన్నది ఆత్మే. ఎందుకని? ఆత్మ లేకుండా ఎక్కడ లేదు కదూ. అందుకని ఇవన్నీ కూడా ఆత్మే. ఇలా ఎన్నో విధాలుగా కనిపిస్తూ ఉంది. ఎన్నో విధాలుగా కనిపిస్తూ ఉంటే అనేకత్వం ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఆత్మలో అనేకత్వం ఉన్నట్టుగా మనకి భ్రమ కలుగుతుంది. మరి అప్పుడు అన్ని ఆత్మలో లయం. ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పుకున్నావో అన్నీ ఆత్మలో కలిసిపోతాయి, ఏ ఒక్కటి కూడా మిగలదు. కాబట్టి కల్పాంతంలోని జలరాశిలాగా ఉంటే ఇక అందులో భేదాలు ఎక్కడున్నాయి? మొత్తం నీరే అయితే ఇక భేదాలు ఎక్కడున్నాయి? ఇక్కడో సముద్రం, అక్కడో సముద్రాన్ని చూసినా కొద్దిగా తేడా ఉంటుంది. ఆ తేడా మనం కనిపెట్టాలంటే కన్యాకుమారి దగ్గరికి పోతే తెలుస్తుంది. అక్కడ ఏమవుతుందంటే మూడు సముద్రాలు కావడం మనకు తెలుస్తుంది. హిందూ మహాసముద్రం ఒకవైపు నుంచి, బంగాళాఖాతం ఒకవైపు నుంచి, అరేబి సముద్రం వస్తుంది. అవి కలిసే చోట ఏమవుతుందంటే మనకు ఒక గీత పెట్టినట్టుగా రంగు మార్పు కనపడతా ఉంటుంది. కన్యాకుమారి చూసినటువంటి వాళ్ళందరికీ తెలుస్తుంది. సూర్యోదయ సమయంలో అలా సూర్యుడి యొక్క సూర్యరశ్మి అలా పడతా ఉంటే అలా గీత మాదిరిగా ఆ సముద్రం, ఈ సముద్రం అట్లా ఆ నీళ్లు కలవటాన్ని అట్లా గీత మాదిరిగా మనకు కనపడతా ఉంటుంది. రంగు కూడా కొద్దిగా తేడా ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి కల్పం తర్వాత ఉండేటువంటి జలార్ణం ఉండే అమెరికాలో నీళ్ళైనా, ఆఫ్రికాలో నీళ్ళైనా, అరబిక్ కంట్రీస్లో నీళ్ళైనా, పాకిస్తాన్లో నీళ్ళైనా, ఆఫ్ఘనిస్తాన్లో నీళ్ళైనా, ఇండియాలో నీళ్ళైనా, అన్నీ ఒక్కటే. ఎందుకో తెలుసిన? ఇక్కడ అలలుండవు. సముద్రానికైతే అలలున్నాయి, దీనికి అలలుండవు. ఎందుకండి? సముద్రానికి ఎందుకు అలలు ఉన్నాయి? సముద్రం కూడా చాలా పెద్ద జలరాశి కాదు, ఒక దేశం కంటే పెద్ద ఉంటుంది సముద్రం అంటే. మరి సముద్రానికైతే అలలు ఉంటాయి, దీనికి ఎందుకు అలలు ఉండవు? ఎందుకంటే దానికి ఒక ఒడ్డు ఒకటి ఉంది కాబట్టి ఆ వడ్డు ఉంది కాబట్టి అందుకని అల్లస్తి. నీకు వడ్డు ఎక్కడుంది? వడ్డు లేదు, అంతా నీవే. అందుకని అలలు ఉండవు. ప్రశాంతం కురిసినంతకాలం కురుస్తూ ఉంటుంది, దానికి ఓకే అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి స్నానం చేయాలంటే ఇబ్బంది ఏం లేదు, బ్రహ్మాండం చేయొచ్చు. కాకపోతే ఒక 4-5 కిలోమీటర్ లోతుంటే ఉంటుంది, కానీ ఓ 10 కిలోమీటర్లు కనుక ఏమి ఇబ్బంది ఏం లేదు, అలలే రావు, ప్రమాదం ఉండదు. సరే, ఇది పరిస్థితి. అది కల్పార్ణవంతో పొలిచారు. ఎందుకనంటే అది కూడా అంతటా ఏకంగా ఒక్కటిగా ఉంటుంది కాబట్టి. మరి ఇప్పుడు కనుక అయితే సముద్రాలు అన్నీ ఉన్నాయి, అక్కడక్కడ భూమి ఉంది కాబట్టి, భూమి ఉంది కాబట్టి అక్కడ మనుషులు జంతువులు పశుపక్షాదులు అన్నీ నివసిస్తూ ఉంటాయి. కానీ అంతటా మీరే కనుకుంటే ఏమీ ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఆ విధంగా సర్వవ్యాపకంగా సూక్ష్మాతి సూక్ష్మంగా సర్వత్రా వ్యాపించి ఏకైక సత్యం బ్రహ్మం అలా ఉంది. అలా అంతటా చైతన్యమే ఉన్నప్పుడు, అంతటా ఆత్మే ఉన్నప్పుడు అటువంటి మహాసత్యంలో ఇక భేదాలు ఎక్కడ ఉంటాయి? కాబట్టి భేదాలు ఉండటానికి వీల్లేదు. ఆ సత్యం ఎలాంటిది? నిర్వికారం, నిరాకారం, నిర్విశేషం. ఇది ప్రతి శ్లోకంలో వస్తుంది కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం ఒక్కటే, అది ఒక్కటే ఉంది. అందుకని ఇక నానాత్వం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటారు, నానాత్వం ఉండటానికి వీల్లేదు, అందుకని ఆత్మ ఏకము అద్వయము అని. మరొక ఉదాహరణ ద్వారా చెప్తూ ఉన్నారు, ఆత్మలో అనేకత్వం లేదు, భేదాలు లేవు, ఉన్నదంతా కూడా ఒక్కటే, ఆత్మయే అని చెప్పడానికి మళ్ళీ 403 శ్లోకంలో మరొక మాట చెప్తున్నారు. అదేమిటో చూడండి. తేజసీవ తమో యత్ర ప్రలీనం భ్రాంతి కారణం అద్వితీయే పరే తత్వే నిర్విశేషేభిధాకృతః యత్ర తమః. ఎక్కడైతే చీకటి తేజసి ప్రలీనం ఇవ తేజస్సులో కలిసిపోయినట్టుగా ఉంటుందో, వెలుగులో లయమైపోయినట్టుగా ఉంటుందో, చీకటి వెలుగులో లయమైపోయినట్టుగా ఎట్లా ఉంటుందో, భ్రాంతి కారణం. కాబట్టి భ్రమకి నిలయమైనటువంటి అద్వితీయ పరతత్వే, అద్వితీయమైనటువంటి పరతత్వంలో నిర్విశేషే పూర్తిగా నిదాపత అనేకత్వం అనేటువంటిది ఎలా ఉంటుంది? ఇక్కడ భ్రమ కారణంగా ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ అసలు అద్వితీయము, అద్వితీయం, ద్వితీయం లేనటువంటిది, రెండవది లేనటువంటిది, కాబట్టి అక్కడ ఉండటానికి వీల్లేదు అని. చీకటిలో వెలుగు, చీకటి వెలుగులో లీనమైనట్టుగా మన భ్రమలకి మన కల్పనలకి కారణమైనటువంటి అజ్ఞానం ఆత్మలో లీనమైపోతుంది. అది ఇక్కడ చెప్తున్నారు ఉదాహరణ. చీకటి వెలుగులో ఎప్పుడు లీనమైపోద్ది? వెలుగు ఏమీ లేకపోతే చీకటి ఉంటుంది. వెలుగు రావటంతో ఏమవుద్ది? చీకటి కనపడదు. కనపడదంటే ఏమంటున్నామంటే ఈ చీకటి కాస్త వెలుగులోకి పోయి దాక్కుందండి అని, వెలుగులో లీనమైందండి. అజ్ఞానం కూడా అంతే. ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నాం, మరి అజ్ఞానం ఎట్లా పోద్ది? జ్ఞానం వస్తే పోద్ది. ఎక్కడికి పోద్ది? ఆ అజ్ఞానంలోకే పోద్ది. ఇది కూడా ఏమిటా జ్ఞానంలోకి పోయేది? అది ఆ వెలుగులోకి పోవటం లేదు, ఇది జ్ఞానంలోకి పోవటం లేదు. ఏమిటో అదృశ్యం, చీకటి అనేటువంటిది అదృశ్యం అవుతుంది వెలుగు కనుక వస్తే. జ్ఞానం కనుక వస్తే అజ్ఞానం అనేటువంటిది అదృశ్యం అయిపోయింది. అజ్ఞానం ఎందుకు వచ్చిందండి? సరే, జ్ఞానం ఎందుకు వస్తుందండి? దానికోసం మనం ఏదో తంటాలు పడుతున్నాం కాబట్టి జన్మలకు జన్మలు. సరే, అదేదో మరి అజ్ఞానం ఎందుకు వచ్చింది? భ్రమ, భ్రమా కారణం. భ్రమ వల్ల వచ్చింది, పొరపాటు వల్ల వచ్చింది, బుద్ధి తప్పు వల్ల వచ్చింది. అదిగో అది దేహేంద్రియాలని మనోబుద్ధులతోటి తారాత్మ్యం చెందినటువంటి ఆత్మయే అహంకారంగా జీవుడిగా వ్యవహరిస్తాం. దేహేంద్రియ మనోబుద్ధులతోటి తారాత్మ్యం చెందినటువంటి ఆత్మయే అహంకారం అని అంటున్నాం. ఇది కూడా భ్రమే. ఎందుకంటే నిజంగా లేనటువంటి ఉన్నాయి అనుకుంటున్నాం కదా, అందుకని భ్రమ. కాబట్టి దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెందినటువంటి ఆత్మని అహంకారం అంటున్నాం. అంటే ఇంతకీ అహంకారం ఎవరు? ఆత్మ. జీవుడెవరు? ఆత్మే. అదే ఇక్కడ మనం తెలుసుకోవాలి. అస్సలు నేను ఎవరిని ఓ ప్రశ్న వేసుకుంటే ఇదే రమణ మహర్షి యొక్క ప్రశ్న. నేనెవరు? నేను జీవుడిని అంటున్నాను. జీవుడు అనేవాడు ఎట్టొచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు? ఈ క్వశ్చన్ వేసుకుంటే చాలు. జీవుడు అనేవాడు అసలు ఎలా వచ్చాడు, ఎలా వచ్చాడు? ఏం లేదు. ఇదిగో ఈ కనిపించే దేహేంద్రియ మనోబుద్ధులతోటి ఆత్మనైనటువంటి నేను తాదాత్మ్యం చెందడం వల్ల జీవుడిని అయ్యాను. కాబట్టి జీవుడి యొక్క పుట్టుక ఎక్కడొచ్చింది? తాదాత్మ్యంలో వచ్చింది. జీవుడి యొక్క పుట్టుక ఎక్కడొచ్చింది? తాదాత్మ్యం వల్ల వచ్చింది. జీవుడి యథార్థ స్వరూపం ఏమిటి? ఆత్మ. కాబట్టి మరి ఈ పుట్టుక తాదాత్మ్యం వల్ల వచ్చింది కదా, మరి పోకతల ఎప్పుడు వచ్చింది? తాదాత్మ్యం పోతే వచ్చింది. కాబట్టి జీవుడు అనేవాడు పోవటం అని అంటే తాదాత్మ్యం వదలటం. అందువల్ల ఈ జీవుడు అనేటువంటిది కేవలం ఒక భ్రమ మాత్రమే. తాదాత్మ్యం ఉన్నంతకాలం అహంకారంగా జీవుడిగా ఉంటాం. తాదాత్మ్యం ఎప్పుడైతే వదిలిపోతుందో దాంతో ఇక జీవుడు అనేటువంటి వాడే లేకుండా పోతాం. జీవుడుగా నువ్వు ఎంతకాలం అయితే వ్యవహరిస్తున్నావో అంతకాలం కూడా ఈ దృశ్యాలను చూస్తూ ఉన్నాం, వాటితో మైమర్చిపోతూ ఉంటాం, వస్తువుల్ని చూస్తూ ఉంటాం, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని అనుకుంటా ఉంటాం, వాటి కోసం పరుగులు తీస్తూ ఉంటాం, కొన్ని అందుకుంటావు, కొన్ని అందుకోలేకుండా ఉంటావు, అందుకుంటే ఆనందిస్తావు, అందుకోకపోతే దుఃఖిస్తుంటావు. ఈ గందరగోళం అంతా ఎప్పుడుంది? ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తారాత్మ్యం చెంది నేను జీవుణ్ణి అని భ్రమపడినంత కాలం ఉంది. ఈ భ్రమలో ఎంతకాలం ఉంటావో అంతకాలం కూడా ఈ కష్టాలు, దుఃఖాలు, బాధలు అన్నీ కూడా ఉన్నాయి. ఈ ద్వంద్వాల్లో కొట్టి విట్టాడుతూ ఉండాల్సింది. ఎప్పుడైతే శాస్త్ర శ్రవణం వల్ల, గురుబోధ వల్ల మన యొక్క నిజస్వరూపం ఆత్మస్వరూపం అని, నేను ఆత్మనని, నేను యథార్థంగా బ్రహ్మాన్ని అని ఎప్పుడైతే నువ్వు శాస్త్రం వల్ల తెలుసుకుంటావో, శాస్త్రం ద్వారా తెలుసుకుంటావో, ఇంతవరకు వచ్చాం మనం, అప్పుడేం చేస్తావు? ఈ కల్పితమైనటువంటి ప్రపంచం నుంచి విముక్తులమై, ఈ కల్పిత ప్రపంచం నుంచి విముక్తులమై మన నిజస్వరూపంలో నిలవటానికి సాధన చేస్తాం. నేను జీవుణ్ణి అని సత్యంగానే అనుకొని అదే నమ్మి ఉంటే అందులోనే ఉంటాను, ఇక మారే ప్రసక్తే లేదు. కానీ నేను జీవుణ్ణి కాదు, ఇది భ్రమ, నేను ఆత్మను, నేను బ్రహ్మాన్ని అని ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఆ తెలుసుకున్నప్పుడు మళ్ళీ నేను బ్రహ్మగానే ఉండి ఈ ఆనందాన్ని అందుకోవాలి, నేను ఆనంద స్వరూపంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ జీవభావాన్ని పోగొట్టుకోవటానికి నువ్వు సాధనలు చేయాలి. అలా సాధనలు చేసి, తీవ్ర ప్రయత్నం చేసి ఈ శరీర మనోబుద్ధులతో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని వదిలించుకొని ఆత్మగా, బ్రహ్మముగా, శాశ్వతంగా, ఆనంద స్వరూపంగా, సచ్చిదానంద స్వరూపంగా ఉండిపోతాం. ఇది అజ్ఞాన నాశనం. అజ్ఞానం పోయేది అట్లా. కాబట్టి చీకటిలో వెలుగు గనక, చీకటి గనక వెలుగులో లయమైతే మిగిలేదేంటి? వెలుగే. అజ్ఞానం జ్ఞానంలో లయమైతే ఏం మిగిలింది? జ్ఞానం. చీకటి కనుక వెలుగులో కలిసిపోయింది అనుకోండి, వెలుగు మిగిలింది. అజ్ఞానం కనుక జ్ఞానంలో కలిసిపోయింది అనుకోండి, ఏం మిగిలింది? జ్ఞానం మిగిలింది. అయితే అప్పుడప్పుడు మీరు అనొచ్చు, జ్ఞానం కనుక అజ్ఞానంలో మిగిలి కలిసిపోతేనో అండి, ఇదిగో ఇప్పుడు కలిసిపోయే ఉంది, అందుకని అజ్ఞానం మిగిలింది. ఎందుకంటే ఆకోసే ఏమండి మీరు అట్ట అన్నారు కానీ, జ్ఞానం అజ్ఞానంలో కలిసి, అసలు జ్ఞానమే లేదు, ఇంకా ఎక్కడ కలిసిపోద్ది? ఇప్పుడు అజ్ఞానం ఉంది, ఇది కలిసిపోవాలి దాంట్లో. కాబట్టి ఈ ప్రకారంగా మనలో ఉన్నటువంటి అజ్ఞానం, ఆ జ్ఞానంలో కలిసిపోవటానికి ఉదాహరణకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే చీకటి వెలుగులో కలిసిపోవటం. అలా కలిసిపోయినప్పుడు అక్కడ చీకటి ఉండదు, ఇక్కడ అజ్ఞానం మత్సుకు కూడా కనపడేది. అటువంటి అద్వైమైనటువంటి ఆత్మలో, అద్వితీయమైనటువంటి ఆత్మలో, నిర్విశేషమైనటువంటి ఆత్మలో, కల్పాంతంలో ఉన్నటువంటి అఖండ జలరాశి లాంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మలో, పరబ్రహ్మలో ఇక అనేకత్వానికి చోటు ఎక్కడుంది? ఇక్కడుంది. యోగభావంలో ఉన్నంత వరకు ఉంది. కానీ నీ అసలు స్వరూపంలో నువ్వు వేస్తే నువ్వు ఒక్కటే అయ్యి రెండవదేది లేక ఉన్నదంతా నువ్వే అయితే ఇంకా అనేకత్వానికి ఎక్కడ ఆస్కారం ఉంది? అసలు చూడటానికి ఏముంది? చూడటానికి ఏమి లేదు కదా. కాబట్టి చూడటము లేదు, చూడబడేది లేదు, చూచేవాడు లేదు. అందువల్ల భేదాలు అనేటువంటి ఉండటానికి వీలు లేదు. కలకంటున్నంతసేపు అనేకమైనటువంటి దృశ్యాలు వస్తాయి, అనేకమైనటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి, అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. అయితే స్వప్నం నుంచి జాగ్రత్తలో కనుక మేలుకుంటే స్వప్నంలోని అనేకత్వం అంతా మాయ, మాయమైపోద్ది. అక్కడ ఉన్నటువంటి కష్టాలు బాధలు కూడా అన్నీ మాయమైపోద్ది. అంటే స్వప్న ప్రపంచం జాగ్రత్త ప్రపంచంలో లీనమైపోయింది. స్వప్న ప్రపంచం ఉన్నంతకాలం దానికి సంబంధించినటువంటి కష్టాలు బాధలు దుఃఖాలు సుఖాలు అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే మేల్కొన్నావో జాగ్రత్త ప్రపంచంలోనే స్వప్న ప్రపంచం కాస్త లయమైపోయింది. ఒకవేళ సుషుప్తిలో పోతే సుషుప్తిలో లయమైపోతుంది. అదే ప్రకారంగా అంటే దేంట్లో లయమైతే అదే మిగులుద్ది. అదే ప్రకారంగా ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా జ్ఞానంలో అంటే ఆత్మలో లీనమైపోతే ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి దృశ్యాలు ఉండవు, ఎక్కడున్నటువంటి భేదాలు ఉండవు, ఎక్కడున్నటువంటి కష్టాలు సుఖాలు బాధలు అన్నీ ఉండవు, అన్నీ మొట్టమాయం అయిపోతాయి. కేవలం ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది. అందుకే ఆత్మ కోసం పరితపించాల, నీ స్వరూపం కోసం నువ్వు పరితపించాల, నీ యథార్థ స్థితి కోసం నువ్వు పరితపించాల. మనం అది ఒక్కటి తప్పించి అన్నిటికోసం పరితపిస్తూనే ఉన్నాం, కానీ దానికోసం మాత్రమే పరితపించట్లా. మిగిలినవన్నీ బాగానే గుర్తుకొస్తూ ఉంటాయి రోజు అనేక సార్లు. ఏదొద్దనుకుంటే అది బాగానే గుర్తుకొస్తుంది, కానీ ఇది మాత్రం అస్సలు గుర్తుకురాదు. మరి అదేమి కర్మ? అందుకనే నిరంతరము కూడా నా స్థితిలో నేను ఉండాలి అనేటువంటి ఆ తీవ్ర ప్రయత్నం జరగాల్సిందే. అలా జరిగితేనే ఆత్మలో లీనమైతే ఆత్మగా ఉంటావు. ఇలా చెప్తున్నాం కదా, స్వప్నం జాగ్రత్తలో లీనమైతే జాగ్రత్తగా ఉండు, స్వప్నం సుషుప్తిలో లీనమైతే సుషుప్తిగా ఉండు, చీకటి వెలుగులో లీనమైతే వెలుగుంటుంది. అలాగనే అజ్ఞానం జ్ఞానంలో లీనమైతే జ్ఞానమే మిగులుద్ది. జ్ఞానమే కానీ మిగిలితే, ఆత్మ మిగిలితే, బ్రహ్మమే మిగిలితే ఇప్పుడు ఏ భేదాలు కూడా ఉండవు, అన్నీ కూడా అదృశ్యం. కాబట్టి ఆత్మ ఒక్కటే ఆనంద స్వరూపం, అది నీవే తెలుసుకో. ఆత్మ నీవేనని తెలుసుకొని, ఆత్మ ఆనంద స్వరూపం తెలుసుకొని ఆత్మగా గనక ఉంటే ఆనందం ఆనందం ఆనందం, నందతి నందతి నందత్యేవా అని చెప్పినట్టుగా ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. ఆ ఆనందాన్ని కూడా వర్ణించడానికి కూడా వీలు కనుక అటువంటి స్థితిని పొందటం కోసమే మనం ప్రయత్నం చేయాలా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలా. ఇంకా మన అనుభవంతో పోల్చి ఆత్మలో భేదాలు లేవు అనేటువంటి విషయాన్ని చెప్పబోతున్నారు, దాన్ని మనం రేపు తెలుసుకుందాం.